சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பரா.
எண்பதோ அத்தியாயம் பதிஹேழவ ஸ்லோகம்.
சஹஸ்ரயுக பர்யந்தம் அஹர்யத் ப்ரஹ்மணோ விதுஹ ராத்ரிம் யுக சஹஸ்ராந்தாம் தேஹோ ராத்ர விதோ ஜனாஹ.
ప్రతి మనిషి ముందు రెండు గమ్యాలు ఉన్నాయి. రెండు గమ్యాలు ఏమిటంటే పరిమితమైనటువంటి గమ్యం, అపరిమితమైనటువంటి గమ్యం. పరిమితం అంటే ఇంగ్లీష్లో ఫైనైట్ అంటారు, ఫైనైట్ గోల్స్. కొంతమందికి జీవిత గమ్యం ఉంటుంది కానీ అది అల్టిమేట్ కాదు, అది పరిమితమే. అది పొందినా కూడా మనిషికి అతృప్తి ఉంటుంది, తృప్తి ఉండదు, పూర్ణత ఉండదు, ఇంకా ఏదో పొందాలి అనేటటువంటి ఆశ ఉంటూనే ఉంటుంది. అవన్నీ కర్మల వలన పొందేటటువంటివి. కర్మలు చేసేటప్పుడు మనిషికి ఇటువంటి అతృప్తి ఏర్పడుతూ ఉంటుంది. కర్మల ద్వారా అపరిమితమైనటువంటి గమ్యాన్ని పొందలేదు. ఎన్ని కర్మలైనా చేయండి, ఎంత చదివినా, ఎంత సంపాదించినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పరిమితమైనటువంటి గమ్యాన్నే చేరుతారు. లిమిటెడ్ గోల్ అంటారు. అది పూర్ణత్వాన్ని ఇవ్వదు, తృప్తిని ఇవ్వదు. దానికే జీవితం అంతా అయిపోతూ ఉంటుంది మనిషికి. కానీ కొంతమంది వివేకులు ఏం చేస్తారంటే త్వరగా తెలుసుకుంటారు ఈ పరిమితమైన దాని వలన, కర్మల వలన, ఎంత చదివినా, ఎన్ని చేసినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, ఎంత చేసినా కూడా తృప్తి రావడం లేదు నాకు. దీనికి అన్నిటికంటే దుఃఖం లేనటువంటి అపరిమితమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి త్వరగా దానికోసం ప్రయత్నం చేస్తారు ఈ జీవితంలోనే. కనుక కొంతమంది ఉపాసన చేస్తారు. రెండవ గమ్యం ఉపాసన. ఇప్పుడు మనం జ్ఞాని గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ ఎనిమిదవ అధ్యాయంలో జ్ఞాని యొక్క టాపిక్ లేదు, జ్ఞాని యొక్క విషయం కాదు ఇది. జ్ఞాన యోగానికి సంబంధించింది కాదు, జీవన్ముక్తికి సంబంధించింది కాదు, అది వేరే టాపిక్. ఎనిమిదవ అధ్యాయం చెప్పేటటువంటిది కర్మ ఉపాసనల గురించి. ఉపాసన చేస్తే అపరిమితమైనటువంటి గమ్యాన్ని పొందుతారు, బ్రహ్మలోక ప్రాప్తి. ఆ బ్రహ్మలోక ప్రాప్తి కూడా ఎప్పుడు అంటే నిష్కామ ఉపాసన చేసినప్పుడే. సకామ ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ పదవిని పొందుతాడే కాని బ్రహ్మ ప్రాప్తిని పొందలేడు, క్రమముక్తిని పొందలేడు. ఇందులో చూడండి ఎంత తేడా ఉందో. మళ్ళీ కర్మ చేస్తే స్వర్గలోకానికి వెళతాడు, కర్మ చేస్తే పితృలోకానికి అంటే స్వర్గలోకానికి వెళ్ళి అన్ని లోకాలకు వెళ్ళి తిరిగి వస్తాడు. ఉపాసన అంటే ఉపాసనతో కూడిన కర్మలు. ఉపాసన చేశాడు అనుకోండి, ఆ సకామ ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మ పదవిని కూడా పొందొచ్చు, అంతేగాని క్రమముక్తిని పొందలేడు. ఆ బ్రహ్మ పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ క్రిందికి రావాల్సిందే. కానీ నిష్కామ ఉపాసన చేస్తే ఆ నిష్కామ ఉపాసన ద్వారా ఈ ప్రాణాన్ని ఈ బ్రహ్మరంధ్రం ద్వారా పంపిస్తూ భగవంతుని తలుచుకుంటూ ఎవరైతే నిష్కామ ఉపాసన చేస్తారో, బ్రహ్మాన్ని ఆ పరమాత్ముని తలుచుకుంటారో, సగుణ ఈశ్వరుణ్ణి, వాళ్ళు ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర చదువుతారు, చదివి క్రమముక్తిని పొందుతారు. అందుకని బ్రహ్మ గురించి చెప్తున్నారు, ఈ బ్రహ్మ పదవి కూడా ఎంతకాలమయ్యా అని ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. రాత్రి పగలు వీటి యొక్క కాలమానం తెలుసుకున్నటువంటి విధులు ఎవరైతే ఉన్నారు, అహోరాత్ర విధ, అహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి, విధ అంటే తెలుసుకున్నవారు, ఈ రాత్రి పగలు అనే కాలమానాన్ని తెలుసుకున్నవారు ఆ బ్రహ్మదేవుడి కాలాన్ని గురించి కూడా చెప్తారట వాళ్ళు. ఏమని చెప్తారు అంటే దానికి ఒక పెద్ద లెక్క కొంచెం చెప్పాను క్రిందటి వారం. మిగతా అది కూడా చెప్తాను ఇప్పుడు, చెప్పి తర్వాత శ్లోకానికి వెళతాం. ఈ బ్రహ్మ యొక్క కాల పరిమితి ఎంత అని చెప్తున్నారు. ఈ యొక్క పరిమితం పరిమితం అంటే ఏమిటి అన్నారు, దేశ పరిమితి, కాల పరిమితి, వస్తు పరిచ్ఛేద, టైం వైజ్ లిమిటేషన్, స్పేస్ వైజ్ లిమిటేషన్, ఆబ్జెక్ట్ వైజ్ లిమిటేషన్ అంటారు. మిగతా వాటన్నిటికి కూడా ఒక చోటే ఒక కాలమునందే ఒక వస్తువునందే ఉంటుంది. ఆ అపరిమితమైనది పొందితే దానికి దేశ కాల అనే పరిమితం ఉండదు, అది లేనటువంటిది అపరిమితం ఉన్నారు. సరే, ఈ బ్రహ్మ గురించి చెప్పండి, ఆయన ఎంతకాలం బతుకుతాడు, ఆయన ఎంతకాలం జీవిస్తాడు అంటే, పోయిన వారం ఇక 2 నిమిషాలు చెప్పాను, ఈ వారం చూస్తాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే, కాలమానం 4 యుగాలు కలియుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం. సో మనకు ముందు ఏ యుగం ఉన్నది, ఇప్పుడు కలియుగం. కలియుగానికి ముందు ద్వాపరయుగం ఉన్నది. ద్వాపరయుగానికి ముందు కృష్ణుడు పుట్టాడు కదా ద్వాపరయుగంలో, దానికి ముందు త్రేతాయుగం, అప్పుడు రాముడు పుట్టాడు. రాముల వారికి ముందు ఉన్న యుగం కృతయుగం. సరే, ఇప్పుడు కొంచెంసేపు మ్యాథమెటిక్స్ చూస్తాం. ఓకే, ఈ కలియుగం 8 సంవత్సరాలు, ద్వాపరయుగం 8 సంవత్సరాలు, త్రేతాయుగం 8 సంవత్సరాలు, కృతయుగం 8 సంవత్సరాలు ఉంటుంది. మనం మామూలుగా సంవత్సరం అంటే 365 రోజులు అని లెక్క వేసుకుంటాం కదా, 360 రోజులు కలిపితే 1 సంవత్సరం. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదో తన 60 సంవత్సరాలు మనం లెక్క. అదేవిధంగా ఇప్పుడు ఒక కలియుగానికి 8 సంవత్సరాలు మొదట లెక్క. కలియుగానికి 432,000 సంవత్సరాలు. కలియుగానికి 432,000 సంవత్సరాలు కలియుగం. ద్వాపర యుగం దానికి డబుల్, అందుకనే ద్వాపర అన్నారు. కలియుగానికి డబుల్, 432,000 అంటే కలియుగం, దానికి డబుల్ ఎంతండి? అబ్బా, 864,000 సంవత్సరాలు ద్వాపర యుగం. తర్వాత కలియుగానికి 3 ఇంతలు త్రేతాయుగం, 4,32,000 × 3. మీరు వేసుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళి లెక్కలు వేసుకోండి, ఇక్కడ వద్దు. ఇక్కడ వేసుకుంటే నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళలేం మనం. నేను ఊరికి ఇంటూ చెప్తాను, మీకు గుణింతం చెప్తాను. ఓకే, మల్టిప్లికేషన్ ఇప్పుడు చెప్పొద్దు. ఓకే, 432,000 × 3. తర్వాత కృతయుగం కలియుగానికి 4 ఇంతలు, కలియుగానికి 4 ఇంతలు వేసుకోవాలి. అట్లా వేసుకుంటే ఒక చతుర్యుగం అండి. కృతయుగం, ద్వాపర, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక చతుర్యుగం అంటారు. 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం. చతుర్ అంటే 4. ఈ ఒక చతుర్యుగం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం గుణించాలన్నమాట, మల్టిప్లై చేయాలి. 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం. 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం అని లెక్క. కొన్ని కొన్ని పుస్తకాలు కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్క రాసుకోండి, చూద్దాం, తర్వాత ట్యాలీ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా 2,000 చతుర్యుగాలు పూర్తయితే బ్రహ్మకు 1 రోజు. ఈ విధంగా 2,000 చతుర్యుగాలు పూర్తయితే బ్రహ్మకి 1 రోజు అండి. 1 యుగం కాదు, చతుర్యుగాలు. 2,000 చతుర్యుగాలు పూర్తయితే బ్రహ్మకి 1 రోజు. ఇప్పుడు ఆయనకి 100 సంవత్సరాలు, ఆయనకి మొత్తం ఆయుష్ 100 సంవత్సరాలు. ఇప్పుడు కాదు, ఆయనకి ఆయుష్ 100 సంవత్సరాలు బ్రహ్మకి. ఇప్పుడు 360 రోజులు 1 సంవత్సరానికి అన్నట్లుగా లెక్క వేసుకోండి. మన లెక్క ప్రకారం వేసుకుంటే అలా 100 సంవత్సరాలు 8 రోజులు అవుతుందో లెక్క వేసుకోవాలి మనం. అంతే కదా, 1 సంవత్సరానికి 365 రోజులు అయితే 100 సంవత్సరాలకి 8 రోజులు అవుతుంది. 1 రోజుకి 8 చతుర్యుగాలు ఆయనకి, ఆ లెక్క పోవాలి, తల తిరుగుతుంది. 365 రోజులైతే 1 సంవత్సరం కదండి. అలా 8 సంవత్సరాలైతే 1 యుగం, 8 యుగాలైతే 1 చతుర్యుగం. అలా ఆయనకి లెక్క వేసుకుంటూ వస్తే ఇప్పుడు ఆయనకి యాభై ఒక్క ఏళ్ళు ఆయనకి, 51 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి. బ్రహ్మణ పరార్థ ద్వయ కాలే అని అంటారు. దీన్ని సంస్కృతంలో బ్రహ్మణ పరార్థ ద్వయ కాలే. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, సరస్వతి హస్బెండ్ అనమాట, మిస్టర్ సరస్వతి. పరార్థం అంటే 50 ఏళ్ళు, 2 50 సంవత్సరాలు తెలుసుకుంటే, 2 50లు ఎంత? 100. పరార్థ ద్వయం అంటే 2 50లు, 100 చెప్పచ్చు కదా. ద్వయ పరార్థే బ్రహ్మణ ద్వయ పరార్థ కాలే అని అన్నారు. అలా చెప్పినప్పుడు 2 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకి 51 అయిందంటే ఎంత? ఒక అర్థం అయిపోయింది. తర్వాత ఒక 4 చతుర్యుగాలు అనమాట. ఓకే, 51 సంవత్సరాలు. ఇప్పుడు మొదటి రోజు ఆయనకి 2000 చతుర్యుగాలు ఒక రోజు అనమాట, 2000 చతుర్యుగాలు ఒక రోజు. ఇప్పుడు 28వ చతుర్యుగం జరుగుతుంది, 28వ చతుర్యుగం. అష్టావింశతితమే కలియుగే అని సంకల్పం చేసేటప్పుడు చెప్తారు. అష్టావింశతితమే అంటే 28, అష్ట అంటే 8, వింశతి అంటే 28. అష్టావింశతితమే కలియుగే అన్నారు. ఈ కలియుగంలో బ్రహ్మ గారికి ఇప్పుడు ఇంత టైం అయిందనమాట, 28 చతుర్యుగాలు అయిపోయినాయి. కనుక ఇప్పుడు 2000 చతుర్యుగములలో 28 చతుర్యుగాలు పూర్తయింది. 2000 చతుర్యుగాలు ఒక రోజండి, 28 చతుర్యుగాలే అయినాయి ఇప్పుడు. 28 చతుర్యుగాలు పూర్తయినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి ఊహించండి మీరే. ఓకే, కనుక ఇప్పుడు 2000 చతుర్యుగాల్లో 1 చతుర్యుగం రాత్రి, 1 చతుర్యుగం పగలు ఆయనకి. అది చెప్తున్నారు శ్లోకంలో, చూడండి శ్లోకంలో, 1 చతుర్యుగం రాత్రి, 1 చతుర్యుగం పగలు. ఇప్పుడు చూడండి శ్లోకంలో, సహస్ర యుగ పర్యంతం. సహస్ర అంటే 1000, యుగ పర్యంతం అంటే చతుర్యుగ పర్యంతం కదా. చతుర్యుగ పర్యంతం బ్రహ్మణ అహహ యత్, బ్రహ్మకి పగలు. 1000 చతుర్యుగాలు ఆయనకు పగలండి, మనకు 12 గంటలు, ఆయనకు 1000 చతుర్యుగాలు. ఇప్పుడు యుగాల లెక్క చూసుకోండి మీరే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, కలియుగం అన్ని కలిపి 1 చతుర్యుగం, లక్షలు ఇవన్నీ కలిపితే ఆయనకి 1000 చతుర్యుగాలు. 1000 చతుర్యుగాలు ఆయనకు పగలు. మరి ఇంకో 1000 చతుర్యుగాలు ఉంది కదా రాత్రి, అది చెప్తున్నారు. తే జనాః విదుః అహోరాత్ర విదః రాత్రిం అపి యుగ సహస్రాంతం, చతుర్యుగ సహస్రాంతం. 1 చతుర్యుగాన్ని రాత్రి అంటే రాత్రి, 1000 చతుర్యుగాలు ఒక రాత్రి ఆయనకి. ఇది ఈ యొక్క రాత్రి పగలు కాలం తెలుసుకున్న వాళ్ళు ఈ విధంగా చెప్తారు. బ్రహ్మ యొక్క కాలం, వయస్సు ఆయనకి ఇవన్నీ చెప్తారు అన్నారు. అయితే ఏమిటి అన్నాడు, అటువంటి బ్రహ్మ పదవి కూడా ఒకప్పుడుకి అయిపోతుంది అని అర్థం. అది కూడా శాశ్వతం కాదు. ఇంతన్నా చెప్తే వైరాగ్యం వస్తుందేమో అని చెప్తుంది శాస్త్రం. ఆహా, రాదు వైరాగ్యం మనుషులకి. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నది, ఈ యొక్క 250 సంవత్సరాలు ద్వితీయ పరార్థే ఇవన్నీ చెప్పిన తర్వాత చివరి 28వ శ్లోకంలోకి వెళ్తున్నారు. ఈ బ్రహ్మ, ఇటువంటి బ్రహ్మ ఆయన పని ఏమిటో తెలుసా? సృష్టి చేయడం. ఇప్పుడు ఈ సృష్టి గురించి చెప్తున్నారు. ఈ సృష్టి ఎలా వచ్చింది అని, అసలు వచ్చిందా సృష్టి, సృష్టి జరిగిందా అనే విషయానికి వస్తున్నాం ఇప్పుడు మనం. ఇది ఇంకొక చాలా ముఖ్యమైన విషయం. ఏమిటది అని చదువుతాం 18వ శ్లోకం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రణీయంతే.
తత్రైవావ్యక్త సంజ్ఞకే.
రాత్రియాగమే అవ్యక్త సంజ్ఞకే తత్ర ఏవ ప్రలీయంతే. మొదట అది చూస్తాం, రెండో లైన్. అవ్యక్తం అంటే కంటికి కనపడనటువంటి, వ్యక్తం అంటే కంటికి కనపడేది. రాత్రి రాగానే అన్నీ కంటికి కనపడకుండా పోతాయి, అవ్యక్తంగా అయిపోతాయి. ఇది అర్థం చేసుకోవాలంటే మనం మన నిద్రను గురించి కొంచెం తెలుసుకోవాలి. పగలు రాత్రి ఉన్నది మనకు కూడా, అహహా పగలు, రాత్రి రాత్రి. పగలంటే ఏమిటండి చెప్పండి? పగలు అంటాం ఏమిటి? పగలంటే మనం పగటి పూట కళ్ళు కాళ్ళు చేతులు ముక్కులు ఇవన్నీ కూడా ఇంద్రియాలన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి పూర్తిగా. అప్పుడప్పుడు నిద్రపోతాం అనుకోండి 10 నిమిషాలు, అది వేరే విషయం. పగటి పూట యాక్టివ్గా జాగ్రత్త అవస్థలో మనం వ్యవహారం చేస్తాం, కర్మలు చేస్తుంటాం, పనులు చేస్తుంటాం. పనులు చేసేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు, మనం వ్యవహారం చేస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలు వృత్తులు మారుతూ ఉంటాయి. మారుతున్నప్పుడు వాటికి క్రియ ప్రతిక్రియ ఉంటూ ఉంటాయి. నవ్వితే ఆహా హాయ్ ఓహో అంటుంటాం, పలకరిస్తూ ఉంటాం. ఈ పలకరించేటప్పుడు మనకు సుఖము దుఃఖం రెండు వస్తుంటాయి, కోపతాపాలు వస్తూ ఉంటాయి. అంటే మానసికమైనటువంటి భావనలు, లోపల ఇమోషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలో మనస్సు బాగా పనిచేస్తూ ఉంటుంది, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది, విషయాలన్నీ చూస్తూ ఉంటాం, అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం. నిద్రలో కళ్ళు మూసుకుంటాం, చెవులు మూసుకుంటాయి, అన్ని ఇంద్రియాలు నిద్రపోతూ ఉంటాయి. రెస్ట్, వ్యవహారం లేదు, మాట మాట్లాడటం లేదు, ఎక్కడికి వెళ్ళడం లేదు, నిద్రలో కళ్ళు చూడడం లేదు, చెవులు వినడం లేదు. కనుక మనకు ప్రేమ రాగము ద్వేషం కోపం అవి లేవు, అన్నీ లయించినాయి నిద్రలో. మెలకు రాగానే అన్నీ మళ్ళీ వ్యక్తం అవుతాయి. నిద్రలో కనపడకుండా అవన్నీ ఉన్నప్పుడు అవ్యక్తం. నిద్ర నుంచి లేవగానే మళ్ళీ అవన్నీ మొదలైతాయి, దాన్ని ఏమంటాం? వ్యక్తం అంటాం. వ్యక్తం అవ్యక్తం, కనపడకుండా పోవటం, కనపడటం. ఇప్పుడు ఎక్కడున్నా మనం? వ్యక్త స్థితిలో ఉన్నామా అవ్యక్త స్థితిలో ఉన్నామా? వ్యక్త స్థితిలో ఉన్నాం. మళ్ళీ కొన్ని గంటల తర్వాత, ఒక 4-5 గంటల తర్వాత ఎక్కడికి పోతాం? అవ్యక్తానికి వెళతాం. ఆ అవ్యక్తాన్ని లయ అన్నారు. నేను అవ్యక్తంగా వెళ్ళిపోతాను, కానీ కొంతమంది మెడుకుతూ ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఇంకా అవ్యక్తంలోకి వెళ్ళలే. నేను మాత్రమే వ్యక్తిగా వెళ్ళాను అవ్యక్తంగా, అవతల వాళ్ళు వెళ్ళలే. అవునా? మనం నిద్రపోతే మనం లయ పొందుతాం, బ్రహ్మదేవుడు నిద్రపోతే, బ్రహ్మదేవుడు నిద్రపోతే ఆయన సమష్టి కదా, మ్యాక్రో కదా, ఆయన నిద్రపోతే అందరు, అందుకే ఆయన ప్రళయం అన్నాం, అన్నీ అందరూ లయమైపోతారు. కనుక బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు మరి మనది లయమైనప్పుడు ఆయనది లయం అని ఎట్లా అంటాం? అనకూడదు కదా, ఆయన పెద్ద ఆయన కదా, ప్రళయం అన్నారు. అర్థమైందా? మన నిద్రపోతే లయ, ఆయన నిద్రపోతే ప్రళయ. ఆయన సృష్టి చేసినప్పుడు పగలు జాగ్రత్త అవస్థలాగా, ఆయన నిద్రపోతే ప్రళయం అయితే సృష్టి ఉండదు, అవ్యక్తం. సృష్టి అంతా కూడా లయించిపోతుంది, ప్రళయం అంటారు. మనం నిద్రపోతే మనది మాత్రమే పోతుంది, ఆయన నిద్రపోతే సృష్టి మొత్తం లయిస్తుంది, ప్రళయం అన్నాం. అసలు ఈ సృష్టి అనేటువంటిది ఒక జీవుడు పుట్టడం పుట్టించడం అనేది లేదు, వ్యక్తం కావడం అవ్యక్తం కావడం. నిన్న నిద్ర నిన్నున్నాం మనం, నిద్రపోయినాం, మళ్ళీ నిద్ర లేవగానే అదే ఇల్లు, అదే వంటగది, అదే గ్యాస్ స్టవ్, అదే బాత్రూము, అదే పేస్ట్, అదే బ్రష్, కొత్తగా ఏమైనా వచ్చినాయా ఏం రా, అదే మనిషి, ఆ వాళ్ళే పిల్లలు మన పిల్లలు, ఏమన్నా మారినాయా? అంతే. బ్రహ్మదేవుడు సృష్టి చేసినా కూడా అదే జీవులు ప్రళయంలో అవ్యక్తంగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన సృష్టి చేసేటప్పుడు వాళ్లే గుడి 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 గుడు వచ్చేస్తారు అందరు. అంతేగాని నూతనంగా ఏది సృష్టి చెయ్యపడలేదు, చెయ్యడం సాధ్యం కాదు. అందుకే సైంటిస్టులు కూడా మ్యాటర్ని క్రియేట్ చేయలేమంటారు. మ్యాటర్ ఏంటి? ఎనర్జీ, కనపడేటటువంటి ఎనర్జీ మ్యాటర్, కనపడనటువంటి మ్యాటర్ ఎనర్జీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూసారా, నా మాట్లాడే శక్తి, నేను మాట్లాడకపోతే స్పీచ్ పవర్ అంటాం, కనపడనటువంటిది. మాట్లాడితే అది వ్యక్తం అవుతున్నది, మాట్లాడకపోతే అవ్యక్తం. అట్లాగే బ్రహ్మదేవుడు ఈ సృష్టి మొత్తాన్ని వ్యక్తం చేసేటప్పుడు సృష్టి అంటాం. అది ఆయన ప్రళయంలోకి వెళ్ళినప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఆయన ఈ సృష్టి అంతా అవ్యక్తంగా వెళ్ళిపోతుంది. అదే జీవరాశి, కొత్తగా ఎవరు రాదు. మరి జనాభా పెరిగిపోతుంది కదండి అంటారు. అదే జీవరాశులు అయితే, అదే జీవులైతే మరి జనాభా ఎట్లా పెరుగుతున్నది అంటే, జనాభా అనేటువంటిది నువ్వు మనుషుల్ని పెట్టుకొని చూస్తావు, జీవరాశుల లెక్కలో చూడాలి. మనుషులు మాత్రమేనా ఉన్నది? ఎన్ని రకాల జీవరాశులున్నాయి? మనిషి మాత్రమేనా? 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. కనుక మనం ఎప్పుడు పిల్లి నల్లి బల్లి తల్లి పుట్టి పుట్టి వచ్చామో ఎవరికి తెలుసు. కనుక జీవుడు అన్ని, అందుకే పాము పటంలో చేప పిల్ల దగ్గర నుంచి కప్ప, తర్వాత పంది, తర్వాత ఇట్లా అనమాట. ఇవన్నీ ఎందుకు చూపిస్తారు? ఒక జీవుడు ఎన్ని శరీరాలు తీసుకుంటాడు. అందుకని జీవుడు పుట్టడం అనేది లేదు, జీవుడు అనాది, ఎప్పుడు ఉన్నాడు జీవుడు. మరి పుట్టడం అనేది ఏమిటండి అన్నాడు. ఏం లేదు, ఆ జీవుడే ఒక శరీరాన్ని తీసుకుంటే వ్యక్త స్థితిలోకి వచ్చినట్టు, ఆ వ్యక్తం కావడమే ఆ శరీరంతో సృష్టి అన్నారు. ఆ సృష్టిలో ఆ శరీరం తర్వాత మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక శరీరంతో వస్తాడు. అంతేకాని ఎక్కడికి పోవు, ఇక్కడే ఉంటాం. అర్థమైందా? 360 రోజులు నిద్రపోతున్నావా, లేస్తున్నామా లేదా? మళ్ళీ లేచినప్పుడు ఏమైనా కొత్తగా వస్తున్నావా బయటికి? రావట్లేదు కదా. జీవులు కూడా అంతే. బ్రహ్మ చేస్తే సృష్టి, మనం చేసేది కూడా సృష్టి, చిన్న సృష్టి, ఆయన పెద్ద సృష్టి చేస్తాడు. వ్యక్తం అంటే సృష్టి, అవ్యక్తం అంటే ప్రళయం. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు చూడండి శ్లోకం. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః, అన్ని జీవరాశులన్నీ అవ్యక్తం నుంచి వ్యక్తాః, అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతున్నాయి. కనపడకుండా ఉన్న స్థితిలో నుంచి కనపడవుతున్న స్థితికి వచ్చినాయి. దీన్నే సృష్టి అంటారు. అసలు సృష్టి అనే వర్డే నిజంగా చెప్తే అది సరైనది కాదు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే కొత్తగా నూతనంగా ఏది సృష్టి చేయబడలేదు, అది ఉన్నదే, పరిణామం మార్పు చెందుతూ వస్తున్నదే, కానీ సృష్టి కాలేదు. వ్యక్తం అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః, ఎప్పుడు? అహరాగమే ప్రభవంతి, పగలు వచ్చినప్పుడు. అహహ పగలు, ఆగమే వచ్చినప్పుడు ప్రభవంతి, అవన్నీ కూడా వ్యక్తం అవుతాయి, కనపడతాయి, కంటికి కనపడతాయి. దీన్ని సృష్టి అంటారు. మళ్ళీ రాత్రి ఆగమే, రాత్రి రాగానే ఎవరి రాత్రి? బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడికి రాత్రి ఎన్ని సంవత్సరాలు? 1000 చతుర్యుగాలు. 1000 సంవత్సరాలు కాదు, 1000 చతుర్యుగాలు ఒక రాత్రి అని. అంటే 1000 చతుర్యుగాలు అన్ని అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. ఒక యుగం 80 సంవత్సరాలు, అట్లా ఎన్ని చతుర్యుగాలు? ఇప్పుడు 80 చతుర్యుగాలు అయిపోయినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఏమిటి లెక్కలన్నీ? ఈ లెక్కలన్నీ కూడా పురాణాల్లో చెప్పబడినాయి. కనుక ఆ బ్రహ్మగారు అవ్యక్తం నుంచి ఆ జీవరాశుల్ని వ్యక్తంగా చేస్తారు. ఆయన మెరుపు ఉన్నప్పుడు అన్నీ కనపడతాయి, ఆయన నిద్రపోగానే ఈ సృష్టి మొత్తం కూడా ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. అవ్యక్తం రాత్రి ఆగమే, బ్రహ్మదేవుడికి రాత్రి రాగానే, మనకు రాత్రి వచ్చినప్పుడు అన్నీ కూడా జాగ్రత్తలో ఉన్నవన్నీ కూడా ఎట్లాగైతే లయించిపోతాయో కనపడకుండా, ఆయనకి నిద్ర లాగానే, మరి ఆయన నిద్రపోయినప్పుడు మరి ఆయనకి అన్నీ లయించాలి కదా, ఆయన ఎట్లా నిద్రపోతాడు లేకపోతే? ఇప్పుడు అన్ని ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటే మనం నిద్రపోగలమా? పోలేం కదా. అందుకని వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటే కదా మనం నిద్రపోతాం. ఈ శరీరం మొత్తం రెస్ట్ తీసుకుంటేనే కదా నిద్రపోతాం. ఇది పనిచేస్తూ ఉంటే ఏం నిద్రపోతాం? ఇప్పుడు ఆయనంతా కూడా ఈ సృష్టి మొత్తం నిద్రపోవాలి కదా. ఆయన నిద్రపోవాలంటే వీళ్ళందరూ ఏం చేయాలి? అందరూ రెస్ట్ తీసుకోవాలి. అది ప్రళయం. రాత్రి ఆగమే ప్రళీయంతే. మళ్ళీ ఎక్కడికి వెళతాయి ఇవన్నీ? తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకి, అక్కడికే వెళతాయి. ఎక్కడి నుంచి అయితే వచ్చినాయో అక్కడికే వెళతాయి. మనం అంతా ఎక్కడికి పోతాం? నిద్రలో స్వరూపంలోకి వెళ్ళిపోతాం, ఆత్మస్వరూపంలోకి. మళ్ళీ ఆత్మస్వరూపం నుంచే బయటకు వస్తాం. ఆయన నిద్రపోతే మాత్రం ఆయన నిద్రపోయినా అంతే. అవ్యక్తంలోకి ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతాయి అన్ని. మళ్ళీ నిద్ర లేవగానే అన్ని వస్తాయి. ఆయన నిద్ర లేవగానే అర్థమైందా? అర్థమైన వరకు అవుతుంది, తర్వాత అర్థమవుతుంది. ఇంకా కాకపోతే ఒకవేళ. సో కనుక బ్రహ్మదేవుడు పగలు రాత్రి ఆ కాలమునందు ఏం జరిగింది అంటే ఈ సృష్టి జరిగింది అని అర్థం. సృష్టి అంటే వ్యక్తం అవ్యక్తం, దేశ కాల వస్తువులన్నీ కనపడతాయి సృష్టి కాలంలో. ప్రళయం రాగానే దేశము ఉండదు, కాలము ఉండదు, వస్తువులు ఉండవు. అది అర్థం. తర్వాత ఏమి కనపడని స్థితిలో ఏమంటారు? నిర్వికల్ప స్థితి అంటారు. వికల్పాలు లేనటువంటి స్థితి, నిర్వికల్ప స్థితి. మైక్రో లెవెల్లో వచ్చినట్టుగానే వ్యష్టిగానే సమష్టిలో కూడా నిర్వికల్ప స్థితి. అంటే ద్వైతం ఉండదు. వ్యక్త స్థితిలో ద్వైతం ఉంటుంది, దేశ కాల వస్తువులన్నీ కనపడదు. నిద్రపోయినప్పుడు ద్వైతం లేదు. ప్రళయకాలంలో ద్వైతం లేదు అని అర్థం. ప్రళయం అంటే సమష్టి. బ్రహ్మ నిద్రపోతే సమష్టి, మన నిద్రపోతే వ్యష్టి. వ్యష్టి నిద్ర, సమష్టి బ్రహ్మ నిద్ర. అది అట్లా చేసుకోవాలి. అందుకని ఇప్పుడు దీనివల్ల మనకు ఏం తెలుస్తుంటే, కొత్తగా ఏ జీవులు రారు. పుట్టారనుకోండి, దేని ఆధారంగా పుట్టిస్తాడు ఆయన అనే ప్రశ్న వస్తుంది కదా. కర్మల ఆధారంగానే మనం వ్యక్తం అవుతున్నాం. ఇప్పుడు కొత్తగా పుట్టించాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది కర్మ ఆయనకి? ఈ జీవుడికి రావడానికి వీలు లేదు. అందుకని ఈ ఉన్న జీవుల్నే వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం మళ్ళీ మళ్ళీ వ్యక్తం చేస్తూ ఉంటాడు, అవ్యక్తం చేస్తూ ఉంటాడు. అంతేకాని కొత్తగా రావడం పోవడం ఏమీ ఉండదు. అది విషయం ఇక్కడ. మళ్ళీ ఇట్లయితే భగవంతుడు ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్న వస్తుందా? ఇప్పుడు ఇలా గనక తెలుసుకున్నామంటే, జీవులు అనాది, కర్మ అనాది, వాళ్ళు చేస్తూనే ఉన్నారు కనుక, ఎన్నెన్ని జన్మ 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 జన్మల కర్మ ఉంది కనుక, ఇప్పుడు దేవుడు సృష్టించాడు అని అంటారా? దేవుడు ఎందుకు సృష్టించాడు, ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు, అసలు ఆయన సృష్టించనే లేదు, చేసుకున్న వాళ్ళకి మహాదేవ. మనం చేసుకున్నట్లుగానే మనకు లభిస్తుందమ్మా, ఎక్కడి నుంచి రాదమ్మా అంటున్నారు. అది అర్థమైందా? మన కర్మలకు మనమే బాధ్యులం, సుఖానికి దుఃఖానికి మనమే బాధ్యులం. పాపం ఆయన ఏమీ చేయలేదు, ఆయన నిమిత్త మాత్రం. అట్లా చూస్తూ ఉన్నాడు, చేసావా కర్మ? ఓ ఆ శరీరం తీసుకో అంటాడు. ఈ కర్మ చేసావా? ఈ శరీరం తీసుకో అంటాడు. మనం మార్కెట్కి వెళ్ళి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు విలువైనది ఇస్తాడా? ఏమిటైనా కొట్టైనా ఇవ్వడు కదా, దానికి తగినంతగానే ఇవ్వాలి అంతేనా? 1000 రూపాయలు ఇస్తే ఆ కాస్ట్లీకి చూసింది తగినట్లుగా ఇస్తాడు అంతే కదా. మన పుణ్య పాపం మనీ కరెన్సీ కూడా మనకి ఏ ఏ శరీరం అనేది అక్కడ లెక్క రాసి ఉంటుంది. వాళ్ళు ఈ పుణ్యమా, ఓహో ఈ శరీరాన్ని తీసుకుపో, ఆ పుణ్యమా, ఓహో ఈ పాపం చేసావా, ఈ శరీరం తీసుకో అని చెప్పి లెక్క కనెక్ట్ అంటారు. దాన్ని అంతా ఉంటుంది. కనుక భగవంతుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. ఆయన వలన ఎటువంటి హాని, ఎవరికి అన్యాయం జరగడం అనేది లేనే లేదు. ఇప్పుడు మనమే రాజులం, మనమే బానిసలం. సరే, మనం మంచి కర్మలు చేసుకుంటే మనమే రాజులం, మనం చెడు కర్మలు చేస్తే మనమే బానిసలం మనకు మనమే. కనుక ఇప్పుడు మన మీదనే వేశాడు బాధ్యత అంతా భగవంతుడు, లేకపోతే తప్పించుకుంటూ ఉంటాం. ఆయనకి 4 కొబ్బరికాయలు కొట్టి తప్పించుకుంటూ ఉంటాం. ఆయన మాత్రం తెలియగలవాడే కాదు ఆయనకి. ఆ పనే లేదమ్మా, మీ ఇష్టం, నువ్వేం చేస్తే అదే నీది ప్రసాదం అన్నారు ఆయన. ఉరికి ఇవ్వడానికి మాత్రమే అది చెప్పారు. రాత్రి ఆగమే ప్రలీయంతే. తర్వాత శ్లోకం. భూతగ్రామస్థేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమేవ పార్థ ప్రభవత్యహరాగమే. సహా ఏవ అయం సయేవాయం ఉంది, అంటే ఆ జీవుడే, న అన్యః. ఇంగ్లీష్లో చెప్పాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ అంటారు. విత్తు చెట్టు అవుతుంది, చెట్టు విత్తనం అవుతుంది, మళ్ళీ విత్తనం చెట్టు. అక్కడి నుంచి అక్కడి నుంచి అవుతున్నది కానీ ఎక్కడి నుంచి కొత్తగా రాదు. లా ఆఫ్ కన్జర్వేషన్ అంటారు. చెట్టు ముందా కాయ ముందా, విత్తనం ముందా, చెట్టు ముందా విత్తనం ముందా, అంటే అది సైకిల్. ముందు వెనుక అని ఉండదు, ఒక చక్రం సైకిల్ లాంటిది. చెట్టు ముందా విత్తనం ముందా అంటే ఏం చెప్తాం? చెప్పలేవు. అది ఒక చక్రం. ఈ సృష్టి అంతా కూడా ఒక చక్రం లాంటిది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, అంతరిక్ష కాలం మనకు రిహార్సల్కి, రిహార్సల్ అనమాట, మన నిద్రే మనకు ఒక రిహార్సల్. ఏమండి సృష్టి ఎలా జరిగిందండి? ఎలా జరిగింది? మన నిద్రలోకి వెళతాం, వెళ్ళంగానే ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఏం చెయ్యం? ఏ కళ సృష్టిస్తున్నావా లేదా? కళ సృష్టిస్తున్నావా లేదా? ఎక్కడి నుంచి సృష్టిస్తున్నావు? బయట నుంచి ఏమైనా తీసుకొచ్చి సృష్టిస్తున్నావా? లేదు కదా. కళ కలగనేవాడు, కళలో చూసే వస్తువులు అన్ని నీలో నుంచే వస్తున్నాయా లేదా? అవును అవును. అదేవిధంగా జాగ్రత్త మెలకువలో ఉన్నప్పుడు కూడా అన్నీ కూడా మాయాశక్తిలో నుంచి, నీలో నుంచే వస్తున్నాయి. ఎలాగైతే నిద్రపోయేటప్పుడు అన్ని నిద్రాశక్తిలో నుంచి వచ్చినాయో, కళ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు రాదు కదా కళ. మీరు కళ్ళు తెరిచున్నప్పుడు కళ వస్తుందా? పగటి కళలు రావు కదా, అప్పుడప్పుడు వస్తాయి. అది కళలాంటి కళ. నిద్రాశక్తి వలన కళ వస్తుంది. నిద్రాశక్తి వలన మనం ఆ ఈ మెలకువతో ఉన్నవాడే తన నిద్రాశక్తితో అన్నీ సృష్టిస్తాడు, అన్నిటినీ చూస్తాడు కళలో. కలగనేవాడికి కళం నిజం కదా? కలగనేవాడికి కళ కళ్ళ కాదు, కళ అబద్ధం కాదు, కళ నిజం. అవునా? కలగనేవాడికి కళ అబద్ధం కాదు, నిజం. కలగనేటప్పుడు ఆ కలగనేవాడికి కళ నిజం కాదు, అబద్ధం అని తెలియడానికి ఆ కలగనేవాడు ఏమి కావాలి? మేలుకోవాలి. స్వప్న పురుషుడు జాగ్రత్త పురుషుడు కావాలి. స్వప్నాన్నికనే వ్యక్తి జాగ్రత్తలోకి వచ్చే వ్యక్తి కావాలి. నిద్రాశక్తి నుంచి బయటపడాలి. నిద్రాశక్తి నుంచి బయటకు వస్తేనే కదండి కళ పోతుంది. పోయింది, వచ్చాడు. వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు ఏమని? కళ కల్లా. కల్లా అనేది కూడా తెలుగు మాటే. కళ అబద్ధం, కల్లా. కళ కళలో కళ్ళ కాదు, కళ మేలుకున్న తర్వాత కళ్ళ. దేని నుంచి మేలుకున్నాడు? నిద్రాశక్తి నుంచి. నిద్రలో నుంచి వస్తే కళ దానంతట అదే పోతుంది. నిద్రలో ఉన్నంతసేపు కళ ఉంటుంది. అదేవిధంగా అక్కడ స్వప్నం, ఇక్కడ జాగ్రత్తలోకి రండి. ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం చూస్తున్నాం కదా మనం, ఇది కనపడడానికి కూడా ఒక శక్తి ఉన్నది. కళ కనపడడానికి ఎట్లాగైతే నిద్రాశక్తి ఉన్నదో, ఈ జాగ్రత్త ప్రపంచం కనపడడానికి కూడా ఒక శక్తి ఉన్నది. దానికే మాయాశక్తి అని పేరు. నా మాయాశక్తి చేత ఇవన్నీ కూడా సృష్టించాను. నా నిద్రాశక్తి చేత అక్కడ సృష్టించాను కళలో. జాగ్రత్తలో నా మాయాశక్తి చేత ఇవన్నీ సృష్టించాను. నాకు తెలియదండి, నా మాయాశక్తి చేత నేను సృష్టించానా? అవును. కళలో నిద్రాశక్తి వల్ల నువ్వు కళ సృష్టించావని నీకు తెలుసా? కళలో నిద్రాశక్తి ద్వారా నువ్వు కళ సృష్టించావని నీకు తెలుసా? కళలో తెలియదు. ఇదే అంతే. మాయాశక్తి ద్వారా నువ్వు జాగ్రత్తలు సృష్టించావని కూడా నీకు తెలియదు. మరి తెలియాలంటే ఏం చెయ్యాలండి అన్నాడు. తెలియాలంటే ఏం చెయ్యాలి? అక్కడ కల కళ్ళని తెలుసుకోవడానికి ఏం చేశాం? దేని నుంచి మేలుకున్నాం? నిద్రాశక్తి నుంచి మేలుకున్నాం. ఇక్కడ ఈ జగత్తు కూడా కళ్ళ నిజం కాదు అని తెలుసుకోవాలంటే మేలుకోవాలి. దేని నుంచి మేలుకోవాలి? మాయాశక్తి నుంచి మేలుకోవాలి. అజ్ఞానం అనే మాయాశక్తి నుంచి మేలుకోవాలి. అక్కడంటే ప్రారంభం మేలుకొలుపుతుంది మనల్ని. ఇక్కడ ఎలా మేలుకొనేది? గురువు గారు మేలుకొలుపుతారు. గురువు గారు ఏం చేస్తారు? సోమవారం వచ్చి కూర్చొని మాయాశక్తి నుంచి నిద్ర లేచి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్తి వరాన్ని బోధత నిద్రలే అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవు. మాయాశక్తి అనే అజ్ఞానం నుంచి నిద్రలే. లేచిన తర్వాత అక్కడ కలంతా పోతుంది, ఇక్కడ మాత్రం పోదు. అబ్బా, లేకపోతే మీరు వస్తారు క్లాస్కి. ఇక్కడ మాత్రం మీ ఇల్లు అట్లాగే ఉంటుంది. జ్ఞానం వచ్చినా కూడా మీ ఇల్లు పిల్లలందరూ ఇంటాక్ట్, ఎక్కడికి పోరు. కానీ ఇది కలగా నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో అవి అనుభవానికి ఉంటాయే కానీ వాస్తవంగా లేవు అని తెలుసుకుంటావు. ఎలాగైతే మెలకు వచ్చిన తర్వాత కలలో అన్నీ జరిగినవన్నీ మనకు గుర్తుంటాయా లేదా? ఇక్కడైతే గుర్తు ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. అది తేడా. చూసారా, జ్ఞానికి రెండు కళలు. అజ్ఞానికి ఒకే కళ, నిద్రాశక్తితో వచ్చే కళ ఒక్కటే. కానీ జ్ఞానికి నిద్రాశక్తి వలన వచ్చే కళ, మాయాశక్తి వలన వచ్చే కళ, రెండు కళలు. నిద్రాశక్తి వలన వచ్చే కళ స్వప్నం, మాయాశక్తి వలన వచ్చే కళ జాగ్రత్త. రెండు కూడా చూసేవాడు నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాడు. ఆహా, ఎంత బాగుందండి శాస్త్రం. అవునండి, మరి శాస్త్రం అంటే అమృతం. అర్థమైందా? ఇప్పుడు మనం 19వ శ్లోకంలో చూడండి. సహాయేవ అయం భూతగ్రామః. రాత్రి ఆగమి అంటే రాత్రి రాగానే రాత్రి ఆగమి. సహాయేవ న అన్యః, ఆజీవుడే. సహైవ అయం భూతగ్రామః. భూతగ్రామం, గ్రామం అంటే గుంపు. ఆజీవులే, భూతగ్రామం అంటే ఆజీవరాశులే. మళ్ళీ ఆజీవరాశులే రాత్రి రాగానే ప్రళీయంతే, అన్ని కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. భూత్వా భూత్వా, మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి అంటే కల్పం కల్పం. ఈ సృష్టి అనేది వ్యక్తం అవ్యక్తం అనేది కల్పాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. కల్పే కల్పే అని అర్థం. భూత్వా భూత్వా, ఇంత వరాహ కల్పం అని చెప్తుంటారు చూసారా, ఆ కల్పం అనమాట. దానికి ఒక కాలమానం ఉంది. అహహ ఆగమే ప్రభవంతి. ప్రభవంతి అంటే వ్యక్తం అవుతాయి, పగలు రాగానే వ్యక్తం అవుతాయి. అవశహ, నిస్సహాయంగా. అవశహ అంటే ఏంటి? మన చేతుల్లో వెళ్ళలేదు, నిస్సహాయంగా మనం అంతా హెల్ప్లెస్. నిద్ర రాకుండా కూర్చోండి, నిద్ర నాపడంలో నిస్సహాయులమా కాదా మనం? అట్లా వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది? అవశ, హెల్ప్లెస్లీ. నా చేతుల్లో లేదండి, ఏం చేస్తాను? నిద్ర వచ్చేస్తుంది. నిద్ర మన చేతుల్లో ఉందా? ఎప్పుడైనా రావచ్చు, క్లాసులో కూడా రావచ్చు. ఇది అంతే. ఈ మాయాశక్తి అనేటువంటిది, ఈ జాగ్రత్త ప్రపంచం అనేటువంటిది కనపడటం కూడా ఈ మాయకు లోనైన వాళ్ళకి, నిద్రకు లోనైన వాళ్ళకి కదా కలుస్తుంది. అదేవిధంగా మాయకు లోనైన వాడు అంటే అజ్ఞానంలో ఉన్నవాడికి ఈ జగత్తు సత్యంగా కనపడుతుంది. సృష్టి జరిగింది, ప్రళయం, ఇవన్నీ ఉంటాయి. నిజంగా నిజంగా మాట్లాడాలంటే ఆ జాగ్రత్త పురుషుడే కలలో వ్యక్తమైనాడు. వేరే ఇంకొకళ్ళు లేరు కదా, అతని నుంచే కదా అన్ని వచ్చినాయి. విమానం వచ్చింది, ఇల్లు వచ్చింది, కారు వచ్చింది, అవన్నీ నుంచే. ఎట్లా వచ్చినాయి? ఎక్కడికి వెళ్ళి చేసుకొచ్చాడు? ఇది అంతే. ఈ నామరూపాలు కూడా అంతే, మాయాశక్తి వలన అవి వ్యక్తం అవుతున్నాయి అన్నారు. ఇంకా చాలా అర్థం చేసుకోవాలి. 8వ అధ్యాయంలోనే ఉన్నాం. 12, 13, 14, 15 బ్రెయిన్ వాష్ అయిపోతుంది అప్పటికి, పూర్తిగా చదవాలి ఇంకా తర్వాత శ్లోకం. కనుక రాత్రి పగలు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి కల్పాలు వచ్చేటప్పుడు పగలు బ్రహ్మగారికి పగలైనప్పుడు సృష్టిగా కనపడుతుంది వ్యక్తంగా. బ్రహ్మ ఎవరిప్పుడు? సృష్టికర్త ఎవరు? నేనే, నా మాయాశక్తి వలననే నేను ఇదన్నీ చేస్తున్నాను. ఆత్మ మాలు శరీరంగా అయితే మా అబ్బాయి అమ్మాయికి నేను జన్మనిస్తాను, ఆత్మగా అన్ని వ్యక్తం చేస్తాను, అన్నిటినీ నాలో కలుపుకుంటాను. తర్వాత శ్లోకం 20వ శ్లోకం. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తః సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఒక సంధ్యావందనంలో వాళ్ళు జంజాల పురణం అంటారు చూసారు, ఆవణి అవట్టం అని ఇక్కడ అక్కడ చదువుతారు మంత్రం. ఆ మంత్రం అందులోనే అన్ని చెప్తారు. ఏం చెప్తారట? అనాది అవిద్యా వాసనయ. చూడండి శాస్త్రం ఎలా చెప్తుందో, వాళ్ళకి చెప్పిస్తున్నది. అనాది అవిద్యా వాసనయ పశు పక్షి మృగాది యోనిషు, పశువుల యోనిలో అంటే గర్భంలో, పక్షి గర్భంలో, మనుష్య గర్భంలో, పశు పక్షి మృగాది యోనిషు అనేకధా పునః పునః జనిత్వ, అనేకంగా పుట్టి 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 నేను జనిత్వ, కేనాపి పుణ్యకర్మ విశేషేణ, ఏదో ఒక పుణ్యకర్మం వలన, కేనాపి పుణ్యకర్మ విశేషేణ ఇదానీం తన, ఇప్పుడు ఇక్కడ మానుష్యే ఈ మనుష్య జన్మం, ద్విజన్మ విశేష ప్రాప్తవత, బ్రాహ్మణ జన్మని పొందాను, మనిషి జన్మని పొంది బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్ఛతో నేను ఉన్నాను. బ్రహ్మను పొందాలని కోరుకునేవాడు బ్రాహ్మణుడు. ద్విజన్మ ప్రాప్తవత విశేషేణ ప్రాప్తవత. కానీ బ్రాహ్మణు ఏం చేస్తున్నారు? జంజం వేసుకుని అప్పుడు వేసుకుంటే ఆ రోజు రెండో రోజు తీసేస్తాడు, తీసుకొని మేకుకు తగిలిస్తారు, లేకపోతే వీపు పోకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఉంచుకుంటారు కొంతమంది. ఎంత అన్యాయం చూసారా? అంటే ఆ మంత్రము తెలియదు, ఆ మంత్రంలో అర్థము తెలియదు. అర్థం తెలిస్తే ఆ గాయత్రి మంత్రానికి ఎంత విలువనివ్వాలి. చూడండి, అనాది అవిద్యా వాసనయ అన్నారు. నేను గాయత్రి అనేటువంటిది ఎందుకు ఇచ్చారో తెలుస్తా? అటువంటి బ్రాహ్మణ జన్మని పొంది బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా ఉండకపోతే బ్రాహ్మణుడు సమాజం మొత్తాన్ని నడిపించాలి, దైవ మార్గంలోకి తీసుకువెళ్ళడానికి భగవంతుడు బ్రాహ్మణుని పంపించాడు. ఈ బ్రహ్మత్వంతో నువ్వు ఈ సమాజం మొత్తాన్ని బ్రహ్మ తేజస్సుతో నడిపించు, ధర్మ మార్గంలో పెట్టు అంటే ఈ బ్రాహ్మణుడే కుంటివాడైనట్లుగా అయిపోతే సమాజం ఎక్కడుంటుంది చెప్పండి? సమాజం ఆరోగ్యం ఎక్కడుంటుంది? బ్రాహ్మణుడు ఏ ఉద్యోగం చేయకూడదు. బ్రాహ్మణుడైన వాడు బ్రహ్మ విద్యని మాత్రమే బోధించాలి, ధర్మాన్ని బోధించాలి, అధ్యాపకుడిగా మాత్రమే ఉండాలి బ్రాహ్మణుడు అంటే. శాస్త్రం ప్రకారం పఠనం పాఠనం. ఇంకెక్కడన్నా ఏదన్నా ఉద్యోగాలు చేశాడనుకోండి, స్టాక్ బ్రోకర్ గాను అంటే షేర్ మార్కెట్లో, మహాపాపం అని అర్థం. ఇవన్నీ చేయకూడదు. బ్రాహ్మణుడైన వాడు టీచింగ్ ప్రొఫెషన్ అంటే బ్రాహ్మణునే అయ్యి ఉండాలి. అంటే వాళ్ళ మీద అంత నమ్మకంతో భగవంతుడు వాళ్ళకి ఆ కర్మని ఇచ్చాడు. ఎందుకంటే సత్వగుణంతో ఉంటారు ఎక్కువగా. సత్వగుణం అంటే జ్ఞానం. జ్ఞానం వల్ల వాళ్ళందరూ ఇలా చేయమంటే ఇప్పుడు ఏమైందంటే అంత కలగా పొలగం అయిపోయి అవియల్లాగా మిక్స్ అయిపోయి ఎక్కడ ఏ క్యాస్ట్ ఏమిటి ఏమీ లేకుండా అంత ఒకే సంకరం సంకరం అయిపోయేటప్పటికి ఎప్పుడైతే మూలమైనటువంటి వాడు సరిగా చెయ్యడో అన్నీ దెబ్బతింటాయి. క్షత్రియ వైశ్య శూద్ర అందరూ దెబ్బతిన్నారు. చూసారా? ఇట్లాంటి మంత్రాలన్నీ అర్థం చెప్పి చేయించాలి. వివాహ మంత్రాలేమిటి, ఉపనయన మంత్రాలేమిటి, అర్థం ఆయన చెప్పే ఆయనకి సరిగ్గా చెప్పాలని ఉండదు, చేయించుకునే వాళ్ళకి అర్థము తెలుసుకోవాలని ఉండదు. వీళ్ళందరికీ దేని మీద ఉంటుంది అంటే వీడియో కెమెరా మీద ఉంటుంది. వీడియోలో వచ్చారా చేశారా మనకి తీసావా నన్ను తీసి ఇది అంటుంటాడు. మంత్రం చెప్పే ఆయన చెప్తూ ఉంటే మంత్రాలు వినాలని ఉండదు. అందరు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మంత్రాలు వినరు. ఆయనకి డబ్బులు ఆయన చూసుకుని వెళ్ళిపోతాడు పూజారి పురోహితుడు. ఒక్కొక్క మంత్రానికి అర్థం చెప్పమనాలి, అది అర్థం తెలుసుకొని చెయ్యాలి. అలా చేయకపోతే ఇట్లాగే ఉంటాయి, పెళ్లిళ్ళు పెటాకులు అవుతాయి అంటుంటారు. చూసారా పెళ్లిళ్ళు పెటాకులు కావడానికి కారణం ఏమిటో తెలుసా? ఈరోజు వీడియో షోలు ఎక్కువైపోయినాయి, రిసెప్షన్లు ఎక్కువైనాయి, కానీ వివాహం యొక్క దాని విశిష్టత తెలుసుకోకపోవడం వలన వివాహాలన్నీ చెడిపోతున్నాయి, ఆ సంబంధాలు చెడిపోతున్నాయి. అందుకే ఆవిడ ధర్మ పత్ని అన్నాడు. భర్తని ధర్మ మార్గంలో నడిపించడానికి అర్ధ అంగీ అన్నాడు, సగం భాగం ఆయనకి. ఆయన ఎక్కడన్నా తప్పు చేస్తూ ఉంటే ఆయన్ని సన్మార్గంలో పెట్టాలి. ద్రౌపది నడిపించింది, సీతామ్మవారు నడిపించింది రామణుని, రాముల వారిని. మండోదరి ఎంత చెప్పింది రావణాసురుడికి. అట్లా ప్రతి స్త్రీ చూసుకోండి, మన భారతదేశంలో భర్తని నడిపించేది భార్య, అందుకోసం వివాహం. అలాంటి పద్ధతి ఉన్నటువంటి వివాహ వ్యవస్థ మనది. అంతేకాని లివ్ టుగెదర్ కాదు. మేము లివ్ టుగెదర్ ఎందుకు, పెళ్ళెందుకు, కలిసి ఉంటాం కొద్ది రోజులు ఉంటాం తర్వాత ఇంకొకరితో ఉంటాం, అది కాదు. మనిషి అంటే ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, ఒకరికొకళ్ళు సహాయంగా ఉండడం కోసం వివాహం అనేటువంటిది. కనుక మనిషి ఈ యొక్క పశువు పక్షులన్నింటినీ దాటి దాటి వచ్చాం మనం. ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పుట్టి, ఈ జన్మగా పుట్టి నేను భగవంతుణ్ణి ఆరాధించి ఆత్మని నేను తెలుసుకోకపోతే ఎంత వృధా అయిపోతుంది ఈ జన్మ చెప్పండి మీరే. చిన్న చిన్న వాటి కోసం, చీరల కోసం, బంగారం కోసం, ఇంటి కోసం, ఆస్తుల కోసం వేస్ట్ చేసుకుంటామా? దీన్ని తిండి కోసం వేస్ట్ చేసుకుంటామా? అవన్నీ కూడా మనకు రక్షణ కోసం ఇచ్చాడు భగవంతుడు. వస్త్రం రక్షణ కోసం, శరీర ఆచ్ఛాదన కోసం, ఆహారం శరీరాన్ని నిలపడం కోసం, ఇల్లు కప్పు ఎందుకు ఇచ్చాడు, ఈ చూరు కింద ఉండడానికి, తడవకుండా ఎండకుండా ఉండడం కోసం. అంతేకాని జీవితం అంతా మన శరీరం మన శక్తి అంతా కూడా వీటికి ప్రధానం ఇవ్వకూడదు. ఎప్పుడైతే వీటికి ప్రధానం ఇస్తామో మన బుద్ధి పరంగా మనం పొందవలసిన జ్ఞానాన్ని పొందే టైము ఉండదు మనకు, మన శక్తి వృధా అయిపోతుంది, ఈ లోపల మనం ముసలవాళ్ళం అయిపోతాము, లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని తెలుసుకోవలసిన సమయంలో తెలుసుకోవాలి, ఎప్పుడో తెలుసుకోవడం కాదు. పిల్లలకి కూడా ధన వ్యామోహం పెంచకూడదు. ఈ వస్తువుల మీద, శరీరం మీద వ్యామోహం, ఇంటి మీద వ్యామోహం, కారు మీద వ్యామోహం, స్థలం మీద వ్యామోహం, ఫ్లాట్స్ మీద వ్యామోహం, ఇట్లాంటివి పెంచకూడదు. ధర్మంగా జీవిస్తున్నారా లేదా అవి నేర్పాలి పిల్లలకి. మనిషి మనిషిగా జీవించి మనిషి దేవుడిగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా, అటువంటి మార్గంలో ఉన్నారా లేదని గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులు. అంతేకాని వాళ్ళని లాక్కొచ్చి కూర్చోబెట్టలేము, గమనించాలి, వాళ్ళకి మార్గదర్శనం చెయ్యాలి. అలా చేసినప్పుడే తల్లిదండ్రిగా మన బాధ్యతను నెరవేర్చినట్లు మనం. చెయ్యలేకపోతే కనీసం ప్రార్థన అన్నా చెయ్యాలి, తీవ్రమైన ప్రార్థన చెయ్యాలి. నా కొడుకు ఇలా కావాలి అని నా సంకల్పం, సంకల్పం చేయండి. సత్సంకల్పం చేస్తే జరిగి తీరుతుంది, అందులో సందేహమే లేదు. ముందు మనకు తెలియాలి కదా ఏం సంకల్పం చేయాలో, అది విషయం. మంచి సంకల్పం చెయ్యాలి. దివ్యాభయ సంకల్పం చేసింది, నా శివాజీ నా కొడుకు ఇలా కావాలి, ఇంకా పుట్టక ముందే, గర్భంలోకి రాకముందే నాకు ఇలాంటి పుత్రుడు కావాలి, గర్భంలోకి రాగానే ఈ పుత్రుడు ఇలా ఉండాలి అని సంకల్పం చేసింది. ఆ భవానీ దేవతని ఆరాధించింది, శక్తినివ్వమన్నది. అట్లాగే అయినాడు, ఆవిడ ఏమనుకుంటే అదే అయినాడు శివాజీ. వివేకానందుడు అంతేట, వాళ్ళమ్మ కూడా అలాగే. తండ్రుల సహాయం ఏం లేదు మళ్ళీ వాళ్ళకు కూడా. శివాజీ తండ్రి మొఘలులకి సేవ చేసుకునేవాడు, ఆయన అంత వ్యతిరేకి ఇంకా. కానీ విజయమే ఒక్కతే చేసుకొచ్చింది. వివేకానందుడి తండ్రి కూడా తల్లి ఒక్క ప్రోద్బలం వల్ల వివేకానందుడు అంత గొప్పవాడైనాడు. కనుక తల్లి ఎంతటి రోల్ ఉందంటే పిల్లల్ని పెంచడంలో చాలా పెద్ద రోల్ ఉంది. అందుకని మన యొక్క సంస్కృతి నుంచి దూరంగా పోకూడదు పిల్లలు. ఇటువంటి జ్ఞానాన్ని, ఇటువంటి తత్వాన్ని అందించకుండా మనం చేస్తే పిల్లలకి ఏమిచ్చినట్లు అన్నారు. అందుకని ఇప్పుడు చూడండి, ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. అందుకని మీకు ఏమి ఇచ్చాను ఇప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్, పునాది అన్నమాట. చాలా ముఖ్యమైన శ్లోకం, దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు కొంత టైం పడుతుంది. ఏం చెప్తున్నారంటే ఇక్కడ దీని సారాంశం చెప్తాను. వ్యక్తం అవ్యక్తం, వ్యక్తమయ్యేది అవ్యక్తమయ్యేది, వ్యక్తమయ్యేదాన్ని కార్యం అంటాం, అవ్యక్తంగా ఉన్నదాన్ని కారణం అంటారు. విత్తనం కారణం, చెట్టు అందులో అవ్యక్తంగా ఉంది, అవునా? చెట్టు కార్యం, ఆకులు కొమ్మలు ఇవన్నీ కనపడుతున్నాయి బయట, కానీ విత్తనంగా ఉన్నప్పుడు కనపడలేదు, అది కారణావస్థ అంటారు. చెట్టు వ్యక్తమైనప్పుడు బయటకు వచ్చినప్పుడు వ్యక్తావస్థ చెట్టుగా కనపడుతోంది, కార్యం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసే ఈ ప్రపంచం అంతా కూడా వ్యక్తావస్థ, కార్యం. ఇది కనపడకుండా పోయినప్పుడు అవ్యక్తావస్థ అన్నాం, అన్మానిఫెస్ట్ మ్యాటర్ అంటారు. అంటే మ్యాటరే ప్రకృతి, వ్యక్తంగా అయినప్పుడు కార్యం, ప్రకృతి అవ్యక్తంగా అయినప్పుడు కారణం. ఆ కారణాన్ని మాయ అన్నారు. ఈ ప్రకృతి అంతా కూడా వ్యక్తమైతే ప్రకృతి మాయ, వ్యక్తమైతే ప్రకృతి, అవ్యక్తంగా అయితే మాయ. ఇంగ్లీష్లో వాళ్ళు ఏమంటారంటే మ్యాటర్ ఎనర్జీ, ఎనర్జీ వ్యక్తమైతే మ్యాటర్, మ్యాటర్ కనపడకుండా పోతే ఎనర్జీ. మనం సంస్కృతంలో ఏమంటాం వేదాంతంలో, మాయా అనేది ఎనర్జీతో పోలిస్తే మాయా వ్యక్తమైతే ప్రకృతి. అందుకే ఈ ప్రకృతి అంటారు చూసారా, ప్రకర్షేణ కృతి యోగ్య ప్రకృతి, దీన్ని ప్రకృతి అంటారు. వ్యక్త అవస్థ, కార్యావస్థ, వ్యక్తం కాని అవస్థ, మాయా అవస్థ ఉంది చూసారా, అవ్యక్తావస్థ, శక్తి ఎనర్జీ అంటారు. ఆత్మ చైతన్యం అనేటువంటిది ఈ వ్యక్తానికి అవ్యక్తానికి కార్యానికి కారణానికి వేరైనటువంటిది, అది చైతన్యం. కనుక ఈ అవ్యక్తం అనే మాయ అవ్యక్త నెంబర్ వన్. మాయ కంటే కూడా కారణం కంటే, కారణం కంటే వేరైనటువంటి అవ్యక్తం ఇంకొకటి ఉంది, అది అవ్యక్తం నెంబర్ టూ, అదే చైతన్యం. దానికి అవ్యక్తం అనే పేరు, కనపడదు కదా కంటికి, కనపడదు దానికి అవ్యక్తం. మాయ అనేది కూడా అవ్యక్తం, కారణం, కానీ ఇది మారేటటువంటి కారణం, మాయ అవ్యక్తం. దీనికి మించిన అవ్యక్తం మరొకటి ఉంది, అది చైతన్యం ఆత్మ. ఆ అవ్యక్తం రెండు మారదు, అది కార్యంగా మారదు, ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇంకా వివరంగా వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.